सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति। हन्ता चेत् मन्यते हन्तुम् हतः चेत् मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते। हन्ता हनिष्यामि एनम् हन्ता हन्तुम् मन्यते चेत् इति हननक्रिया। हन्ता कर्ता न जायते म्रियते वा आत्मा न जायते न उत्पद्यते म्रियते न। ఇది మనకు ఉదయం క్లియర్ గా ఉంది. ఎప్పుడైతే అలా అర్థమైపోయిందో హంతా కర్త ఇక్కడ హంతా చంపేవాడు ఎవడో వాడు హంతుం మన్యతే చేత్ నేను చంపాను హనిష్యామి ఏనం అని అనుకునేవాడు గాని హతః ఎవడైతే చంపబడ్డాడు హతం మన్యతే చేత్ నేను చంపబడ్డానని గాని చంపేవాడు నేను చంపానని గాని అలాగే చంపబడ్డవాడు నేను చంపబడ్డానని గాని ఎలా వీళ్ళిద్దరు ఈ విధంగా అయితే అనుకుంటున్నారు. ఉభౌ తౌ న విజానితః వాళ్ళిరువురికి ఆత్మ తెలియదు. నేను చంపాను అనేవాడికి హంత హతః నేను చంపబడ్డాను అనుకునేవాడికి గాని వీళ్ళిద్దరికి కూడాను ఆత్మను గురించి అస్సలు తెలియదు. ఎందుకని అయం అయమాత్మ న హంతి న హన్యతే. ఆత్మ చంపేది కాదు చంపబడేది కాదు. కనుక ఎప్పుడైతే ఆత్మ ఎప్పుడు ఉండేది అస్థి సదా అస్థి సదా భాతి సదా ప్రియస్వరూప ఆనంద స్వరూప అని అర్థమైపోయిందో అటువంటి ఆత్మని చంపేదానిగా చంపబడేదానిగా ఎవడైతే చూస్తూ ఉన్నాడో అలా చూచే వాళ్ళిద్దరికి కూడాను అక్కడ ఆత్మ చచ్చిపోయిందండి అన్నవాడు గాని ఇక్కడ ఆత్మ చంపింది అనేటువంటి వాడు గాని. కాబట్టి ఈ కర్త భోక్త అది అక్కడ కర్త భోక్త హంత కర్త హత భోక్త. ఈ కర్తృత్వము భోక్తృత్వము ఎవరైతే ఆత్మకు ఆపాదిస్తూ ఉండారో ఉభౌ న విజానీత అయం ఆత్మ. కాబట్టి ఈ ఆత్మను గురించి వాళ్ళకి తెలియదు. ఆత్మ చంపబడేది కాదు చచ్చేది కాదు. అయితే ఈ చావు ఎవరికి సంబంధించింది? ఇంతకుముందు మంత్రంలోనే మనకు వచ్చింది నా హన్యతే హన్యమానే శరీరే దేహాలు పోతూ ఉన్నాయి నశించేవి దేహాలే గాని ఆత్మ మాత్రం కనీ కాదు. కనుక ఆత్మను చంపేదానిగా చచ్చేదానిగా ఎవడైతే అర్థం చేసుకుంటూ ఉండాడో అటువంటి వాడికి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అస్సలే లేదు అని అర్థం. కాబట్టి ఆత్మ కర్త కాదు. ఆత్మ లేకుండా కర్త లేడు. అహం ఇది నేను ఆ అహం భావన ఏదో అహం భావనకి ఆధారమైంది అహం స్వరూపం. అహం స్వరూపం అహం స్వరూపం ఉంటేనే అహం భావన. కనుక అహం భావన ఉంది అహం స్వరూపం ఉంది. అహం భావన ఉండదు అహం స్వరూపం ఉంటుంది. అన్వయ వ్యతిరేకం. అది ఉన్నది ఇది ఉన్నది అది లేదు ఇది ఉంటుంది అన్వయ వ్యతిరేకం. కాబట్టి అన్నిటికీ శక్తినిచ్చేటువంటిది ఏది ఎలా పనిచేయాలన్న ఆధారమైనటువంటిది దేని అస్తిత్వానికన్నా ప్రధానంగా ఆధారమైనటువంటిది సత్యరూపంగా ఉండేది తాను ఆధార అన్నిటి అన్నీ తన మీద ఆధారపడి ఉన్నావు గనక అవన్నీ మిథ్య. మిథ్యకు ఆధారమైనటువంటిది సత్యం. సత్య స్వరూపంగా ఆత్మ ఉంది కాబట్టి మిథ్య నశించిపోతుందేమో అంతేగాని సత్యం నశించేందుకు అవకాశమే లేదు. అందుకని ఈ ఆత్మతత్వం తెలిసిన వాడు ఏమంటాడో తెలుసా? తెలియని వాడు నేను చంపుతున్నాను అంటాడు. హంత హతహ అంటాడు. అదే ఆత్మతత్వం తెలిసిన వాడు. ఇప్పుడు చూడండి, నేను భోంచేసి ఆత్మ భోంచేసింది అన్నాడు అనుకోండి, మహా డేంజర్ కదా. దేన్ని భోంచేస్తుంది ఇప్పుడు ఆత్మ పోయి మినపగారి తినాలి అనుకున్నది అనుకోండి, సాంబార్లో వేసుకో, జస్ట్ ఇప్పుడే తెలిసింది అనుకున్నది, మినపగారిని సాంబార్లో వేసుకొని తినాలని గనక ఆత్మ అనుకుంటే మినపగారె సాంబారు ఆత్మ కన్నా అన్యంగా ఉంటుంది. ఆత్మ లేకపోతే మినపగారె మినపగారిగా ఉండదు. శ్రోత్రస్య గారెస్య అదే ఏం లేదు నాయన, అంతే, వెరీ సింపుల్ అమ్మా. శ్రోత్రం శ్రోత్రంగా ఉండడానికి ఏ చైతన్యం ఆధారమో, గారె గారిగా ఉండడానికి అదే చైతన్యం ఆధారం, సాంబార్ సాంబార్గా ఉండడానికి సాంబారే కాదు ఆ చైతన్యమే ఆధారం. అది ఉంటే సాంబార్ ఉంటుంది, సాంబార్ లేకపోయినా అది ఉంటుంది. అర్థమవుతుంది, అంతే సింపుల్. అందువల్ల నేను కర్తని అని అనుకోడు, భోంచేసినా కూడా నేను కర్త అని అనుకోడు. ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు వచ్చాయి మనకు, ఇవి ఎక్కడన్నా వచ్చిండే? కోపడబాడు తెలియక అడిగాను. సో రెండు తెలియక అడిగాను, దానికే అంత కోపం. రెండో అధ్యాయంలో వచ్చాయి. ఓకే, తింటూ కూడా నేను తినలేదని చెప్పేది ఇంకెక్కడన్నా వచ్చింది? గీతలు ఎక్కడ రాలేదా? గీతలో ఎక్కడ రాలేదా? వెరీ గుడ్ రమణ. ఓకే, వచ్చా. పశ్యన్ శృణ్వన్ సృశన్ జిగ్రన్ అశ్యన్ గశ్యన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ విన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత నైవ కించిత్ కరోమి ఇతి, దట్స్ ద పాయింట్, నా ఏవ కించిత్ కరోమి ఇతి. తింటూనే ఫోన్ చేసేసి నేను తినలేదు. కుర్వన్నపి నకరోమి, కుర్వన్నపి నక. స్వామి చూచారా, నాలుగో అధ్యాయం, ఇది ఐదులే, నాలుగో అధ్యాయానికి పోతే నమాం కర్మాణి లింపంతే, ఆత్మగా మాట్లాడుతున్నాడు. నమీ కర్మ ఫలే స్పృహ, అర్జున కర్మలు నన్ను ఎప్పుడు అంటలేవయ్యా, కర్మ ఆ ఫలం మీద స్పృహ లేదు నాకు, ఎందుకని నేనుంటేనే అవి జరుగుతూ ఉన్నాయి కదా, కాబట్టి అవి నన్ను ముట్టుకునే ప్రశ్న లేదు. నమాం కర్మాణి లింపంతి, చూచారా నాలుగో అధ్యాయం. కనుక ఎంత సమన్వయం, గీత ఉపనిషత్తుల సారం. మీకు ఒక రెండు మూడు నేను చెప్పేసిన తర్వాత ఉపనిషత్తులు, ఇంకా గీత నేను స్టార్ట్ చేస్తాను, మీకు 24 చెప్తాను. ఒక గీత మీరు చక్కగా అధ్యయనం చేసేస్తే ఉపనిషత్తులంతా దొరికినట్టే. ఇప్పుడు నజాయితే మ్రేతేవా మీకు రెండో అధ్యాయం, ఇది కూడా రెండో అధ్యాయం, కొద్ది ఒక అక్షరం మార్పు అంతే. ఏం చెప్పండి? యయేనం వేత్తి హంతారం, భగవద్గీత, యశ్చైనం మన్యతే హతం, మళ్ళీ తర్వాత అదే ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే, అంతే, కొద్ది మార్పు అంతే. అక్కడ నజాయతే మ్రియతే వా కదాచిత్, కదాచిత్ అంతే. ఇక్కడ మరి ఫోన్ చూసినా చెప్పండి, విపశ్చిత్, అక్కడ కదాచిత్, ఇక్కడ కొద్దిగా రెండు పదాలు మార్పు అంతే. విషయమంతా అదే, విషయమంతా అదే. ఎందుకంటే గీత ఉపనిషత్తుల యొక్క సారం గనక. అందుకని ఐదవ అధ్యాయంలో నైవ కించిత్ కరోమి ఇతి యుక్తో మన్యేత తత్వవిత్, తత్వవిత్ అదే, తత్వవిత్. తత్వ ఏమిటి? ఆత్మతత్వం ఇదం. ఈ ఆత్మతత్వాన్ని జ్ఞాత్వ తెలుసుకున్నటువంటి వాడు నైవ కించిత్ కరోమీతి యుక్త మన్యత తత్వవిత్, ఈ విధంగా మన్యే తలుస్తూ ఉన్నాడు తత్వవిదుడు. నేను కాదు చేసుకునేది, ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లో పోతూ ఉన్నాయి, నేను ఉండడం వల్ల అవి కదులుతూ ఉన్నాయి, వాటి పనులు అవి ఉన్నాయి, నేను సాక్షిగా ఉన్నాను. కన్ను చూస్తూ ఉంది, మనసు తెలుసుకుంటూ ఉంది, నాలుగు రుచి చూస్తూ ఉంది, మనసుకి ఇష్టపడలేదు అందుకని ప్లేటు తిరిగి ఇసిరి కొట్టేసింది, అవన్నీ చూస్తున్నాను నేను. ఏం కూర అని అడిగింది నాలుక, నోరు. మనసులో ఏమో వంకాయ ఉంటే బాగుండింది, ఈరుపుడు ఆవిడ బెండకాయ వడ్డించింది, మనసుకి ఇష్టపడలేదు, యాంటీ ఎపిలెప్టిసిస్ వేసేసింది. ఇది కూడా నేను చూస్తున్నా, కానీ నేను విసరలేదు, నేను ప్లేట్ విసరలేదు. కుర్వన్నపి నకరోమి, జస్ట్ ఇంకా జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఎవరు? జడ్జి గారు ఒక హంతకుడికి. హంత హంతుం మన్యతే చేత్, హంత ఆయనకి జడ్జిమెంట్ ఇస్తున్నాడు. అందరు చూస్తున్నారు నిశ్శబ్దంగా, పాపం ఏదో తప్పు చేసేసాడు, ఏమిస్తాడు, ఎంత భయంకరంగా ఉంటుందో, వీడు హత్య చేశాడు, మరణ శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అందరు సైలెంట్ అయిపోయారు. వాడంటాడు హంతకుడు, మంచిది సార్, మీరు న్యాయాధిపతి, మీరు ఏ శిక్ష విధిస్తే దానికి నేను బద్ధునై ఉండాలి. ఇంతకీ నేను చేసిన ఏం తప్పది, ఎందుకని అంత శిక్ష నాకు విధించారు? మరే ఇతరులను నువ్వు చంపావు కదా. వాడంటాడు కుర్వన్నపి నకరోమి. భగవద్గీత కూడా చదవకపోతే ఎట్లా సార్? ఈ ధర్మాలు మారిపోతాయి సార్, గీత మారదు సార్, భగవంతుడు చెప్పింది. కుర్వన్నపి నకరోమి, కుర్వన్నపి నకరోమి, అహం అకర్త. పాపం ఆయన కూడా భక్తుడే. ఎవరు? జడ్జి గారు. ఆయన అన్నాడు, ఎంత మంచి మాట చెప్పావు నాయన, అయితే నన్ను వదిలేస్తారా స్వామి? వదులుతాము నాయన, ఇప్పుడు వెళ్ళొచ్చా? ఇంకొద్ది టైం ఉంది నాకు. ఎందుకని? 6:30కి ఉరి తీసేది. మళ్ళీ ఏంటని? మళ్ళీ వదులుతానన్నారు? కాదు, ఈ ప్రపంచం నుంచి వదిలి బ్రహ్మలోకే మహియతే, అక్కడ పోతు గాని. సరేనా, అదేంటండి ఇప్పుడే చెప్పారు కదని. చూడండి ఆయన, నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది, నేను కూడా భక్తుడిని, భగవద్గీత చదివేవాడిని, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావాలి. ఏంటి నువ్వు చెప్పేదని? నేను అహం అకర్త. అవును, త్వం అభోక్త. నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడి కూడా కాదు. ఇప్పుడు మేము ఎవరినో చంపేస్తాం మొత్తానికి అని మళ్ళీ అందరి వైపు తిరిగి ఆ జడ్జి గారు అంటారట, నేను శిక్ష విధించిన వాడిని కూడా కాదు. వాడు తప్పు చేయలేదు, వాడు చావను లేదు, నేను శిక్ష విధించను లేదు, బాగుంది హైగా. కనుక ఇది తెలుసుకోవడానికే కాని, ఏమి క్రియాద్వైతం. ఇప్పుడు అడివి భోంచేసేసి హోటల్లో ఇచ్చేవాడు ఎవడు, పుచ్చుకునేవాడు తర్వాత వాడు ఇచ్చినవి మనం పుచ్చుకోవాల్సి వస్తుంది. అనవసరం లేని పని కూడా అప్పుడు వాడు తెలియజేస్తాడు మనకు, ఇచ్చేది నేను, పుచ్చుకునేది నువ్వు. ఇంతకాలం నువ్వు ఇస్తావు, నేను పుచ్చుకుంటాను అనుకున్నా, ఇప్పుడు నేను ఇస్తాను, నువ్వు పుచ్చుకో, ఇచ్చుకో లేదా పుచ్చుకో, రెండు ఇచ్చుకో లేదా పుచ్చుకో. అందుకని ఇట్లా ఈ వేదాంతాన్ని ఉండదు. చూసారా ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, చాలా మంది దీన్ని కలువై వేదాంతం అంటారు. నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు తెలిసి ఉంటుంది బాగా, నెల్లూరు దగ్గర కలువ అయినట్టుంది, కడప కూడా అక్కడ ఉండేది ఇది. అంటే అన్ని చోట్ల అందులేండి, దీన్ని ఇటు వెస్ట్ గోదావరికి వస్తే అదేంది గునుపుడే, ఏదైంది ఏదంటారా? పర్లేదు చెప్పండి, ఏమైంది? అది అది చూసారు, ప్రతి ఊర్లో ఉన్నది అది. ఒంగోలు, ఒంగోలులో కూడా ఉంది, వాళ్ళు నా దగ్గర తిప్పిస్తారు నేను. కాబట్టి ఇదంతా వాచా వేదాంతం. చార్వాకం అట్లాగే వచ్చింది, అచలం ఉంది ఎక్కువ. అచలం వినుంటారు మీరు, అచలం అని వాడు చెప్పేది ఏంటంటే, ఆత్మ చెల్లించదు గనక ఏం చేసినా పర్వాలేదు. ఆత్మకు అంటదు, ఏది అందినా దేహానికే, ఇంద్రియాలకే, మనసుకే. అందుకని వాళ్ళ దగ్గర ఎన్ని చెడలవాట్లు ఉండాలనో శుభ్రంగా ఉంటాయి. కారణం ఏంటి? వాళ్ళు చెప్పేది, అరే ఎవరికయ్యా బాబు, ఇంద్రియాన్ని ఇంద్రియాది దేశ వర్తంత హితధారయన్, అహం అకర్త, అహం అభోక్త. ఇది కొంపల ముంచి వేదాంతం. ఇది ఎందుకో తెలుస్తా, అసలు అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా చేస్తారు. అందుకని ఆత్మ వీటన్నిటికీ అతీతమైంది, కానీ ఇవి ఉండడానికి ఆధారమైనటువంటిది. అది లేకపోతే ఇవి ఉండేందుకు అవకాశమే లేదు. ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకుంది ఒకటే ఒక పాయింట్, ఇది మిథ్య. మిథ్య గనక దాని మీద ఆధారపడి ఉంది, మిథ్య ఉన్నది, ఈ మిథ్య దానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు గనక మిథ్య కూడా బ్రహ్మమే. కానీ బ్రహ్మం మాత్రం అంతే సింపుల్. ఓహో ఇట్లాంటిదే స్వామీజీ, అంటే చంపబడేది కాదు, చచ్చేది కాదు, పుట్టేది కాదు, చచ్చేది కాదు, నిత్యమైనటువంటిది, పురాణమైనటువంటిది. మరి కథం ఆత్మానం జానాతి, కథం ఆత్మానం జానాతి. మరి ఇలాంటి ఆత్మని సుసూక్ష్మం, గూఢం, అనుప్రవిష్టం అని మీరు అంటూ ఉంటారు. మరి ఇటువంటి దాన్ని తెలుసుకునేది ఎట్లా స్వామీజీ? ఎలా ఉచ్యతే, ఇది చెప్తూ ఉన్నాడు, ఎలా తెలుసుకోవాలి? నెక్స్ట్, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాశ్చ జంతో నిహితో గుహాయాం తమక్రతుః పశ్యతి వీతశోకః తాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః. అణోరణీయాన్ మహతో మహీయాన్, ఆత్మ అస్య జంతోః నిహితః గుహాయాం ఇతి. కథం ఆత్మానం జానాతి, మరి ఆత్మని ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా అది నాకు లభ్యమయ్యేటువంటిది చెబుతున్నాను. ఆత్మ యొక్క లక్షణాలు, అణోహో అణీయాన్, ప్లీజ్, అణోహో అణీయాన్. అణువు అంటే మీకు తెలుసు, యాటమ్, అణు. అణు అంటే చాలా చిన్నది అని అర్థం, అణు అంటే సూక్ష్మము అని అర్థం. రెండు అర్థాలు, సూక్ష్మం అనేది చాలా వ్యాపకం అని అర్థం. కనుక అణు అట్లా ఏదైనా చిన్నదని నువ్వు అనుకుంటే దానికన్నా చిన్నదిగా ఉండేది ఆత్మ. మహతః మహీయాన్, మహతః అంటే మహత్ పరిమాణాత్, మహీయాన్ ఇత్యర్థః, గొప్ప పరిమాణం, చాలా పెద్ద సైజు ఉందనుకోండి దానికన్నా పెద్దదని అర్థం. ఎంత చిన్నదాన్ని నువ్వు తీసుకున్నా దానికన్నా చిన్నది, ఎంత పెద్దది నువ్వు తీసుకున్నా అంతకన్నా పెద్దది. అంటే సూక్ష్మం కన్నా సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మతరం. ఇటువంటి చోటే ఉపనిషత్తు చాలా కదిలిస్తూ పోద్ది, ఏదేదో చెప్తూ ఉంటారు చిన్నది అనేది వాళ్ళు కొందరు, ఎందుకంటే అక్కడ కూడా కర్మఫలాలు చిన్నవి. అణుహు అనేది ఇప్పుడు అణువు ఉందనుకోండి, ఇప్పుడు ఈ రోజు ఉండేటువంటి శాస్త్రం నుంచి చూస్తాం, ఇప్పుడు ఇంత సైన్స్ అడ్వాన్స్ అయింది కనుక, అంటే ఇది వైశేషికంలో కూడా ఉంది మనకు. షడ్దర్శనాలు చూసేటప్పుడు న్యాయం అయిపోయిన తర్వాత వైశేషికంలో కణాద మహర్షి ఈ అణు సిద్ధాంతం అంతా కూడాను అత్యద్భుతంగా వివరించాడు, అది వేరే విషయం. కనుక ఇప్పుడు మనం మాలిక్యూల్స్ అంటున్నాం, పార్టికల్స్ తెలుసుకుంటున్నాం కదా, ఎనర్జీ, దీన్నంతా కళ్ళతో చూడగలమా మనం, అర్థం చేసుకోగలం? పరిశోధనలో శాస్త్రజ్ఞులు అర్థం చేసుకుంటున్నారు, మనకు వివరిస్తూ ఉన్నారు. కనుక అవన్నీ కూడాను భావములు, అవన్నీ కూడా భావాలు, కాన్సెప్ట్స్. టైమ్ ఈజ్ ఎ కాన్సెప్ట్, స్పేస్ ఈజ్ ఎ కాన్సెప్ట్, ఏదైనంతే. కాబట్టి ఒక భావన ఉంది, అంటే అణు అంటే ఏంటి, నువ్వు కళ్ళతో చూడలేవు. ఎనర్జీ అంటే ఏమిటి, నువ్వు పట్టుకోలేవు, కానీ తెలుసుకుంటావు ఇలాని. కాబట్టి ఏదైతే సూక్ష్మంగా ఉందో, ఒక పదార్థాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినా ఆ పదార్థంలో నుంచి వెళుతూ ఉంటే ఒక దశలో ఇది ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నామో అది కాన్సెప్ట్, అది దానికి సంబంధించిన భావన. ఆకాశము అనేది ఇదమిద్ధంగా మనం నిర్ణయించలేము. అవకాశ ప్రదాతృ ఆకాశ, అవకాశాన్ని ఇస్తూ ఉంది గనక ఆకాశం, కనుక అదొక భావన, సరేనా? అదొక భావన. ఈ భావనను ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు? నేనే, అహం జానామి, నేనే తెలుసుకుంటూ ఉన్నా. కాబట్టి ఏదైతే సూక్ష్మంగా ఉన్నదో దానిని తెలుసుకునేటువంటిది అహం, నేను, అహం భావన. అవి ఉన్నవి సూక్ష్మమైనటువంటిది. ఇప్పుడు ఎనర్జీ, ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటూ ఉంది మనసు, ఇది అహం భావన. ఈ అహం భావన కదలడానికి ఆధారమైంది అహం స్వరూపం. కాబట్టి ఎనర్జీ సూక్ష్మం, సూక్ష్మమైనటువంటి దాన్ని బుద్ధి తెలుసుకుంటూ ఉంది, ఎందుకని అంతకన్నా సూక్ష్మంగా ఉంది గనక. దానికి ఆధారమైంది, దానికన్నా సూక్ష్మమైంది అణోరణీయాన్, అదే అనవరణీయ. కాబట్టి అణువు కంటే కూడాను అణువుగా ఉండేటువంటిది. ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటుందో మహత్తులు కూడా అంతే. రేపు ఖగోళ శాస్త్రంలో ముందుకు పోతున్నావు అనుకోండి, నువ్వు ఎంత తెలుసుకుంటున్నా అత్యత్తిష్ట దశాంగుళం, అది తమాషా. పురుష సూక్తంలో అత్యత్తిష్ట దశాంగుళం. రేపు నువ్వు అంగార గ్రహాన్ని తెలుసుకున్నావు, సూర్యమండలాన్ని తెలుసుకున్నావు, ఇంకా తెలుసుకోవాల్సింది చూడండి, అది ఆత్మ అయి ఉంటుంది. కనుక నీ యొక్క దృష్టిని, నీ అవగాహనను దాటిపోవచ్చేమో గాని ఆత్మను మాత్రం దాటిపోయేందుకు అవకాశం లేదు. ఎందుకని? అది విభం, సర్వవ్యాపకత్వం గనక. కాబట్టి మహతః మహత్ పరిణామాత్ మహీయాన్ ఇతి మహత్తరః మహత్తరః. కాబట్టి అణువుల్లో అణువైనటువంటిది, అణువు కన్నా సూక్ష్మమైనటువంటిది మహత్ కన్నా గొప్పైనటువంటిది. చూడండి ఎట్లా అర్థం చేసుకుంటూ పోవాలను. ఎందుకో తెలుసా? ఉన్నది అదే. తమాష ఏంటంటే దానికన్నా అన్యంగా రెండవది లేదు, దానికన్నా రెండవది అన్యంగా ఉంటే అది మిథ్య. ఇప్పుడు మనం మిథ్యని కాదు నిర్వచిస్తూ ఉండేది, సత్యాన్ని. సత్యాన్ని నిర్వచించాలనేటప్పుడు మనకు ఆధారం మిథ్యే. ఆ మిథ్యను అర్థం చేసుకుంటూ దాంట్లో సత్యం ఎట్లుందో తెలుసుకుంటూ పోవడం, పృథక్కరణం. అప్పుడు వేరు చేయగలం దీని నుండి దాన్ని వేరు చేసి, ఇది మిథ్యగా అది సత్యంగా, ఈ మిథ్య కూడా సత్యం మీద ఆధారపడి ఉన్నట్టుగా, మిథ్య లేకపోయినా సత్యం ఉన్నట్టుగా, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అర్థం చేసుకోవడం. ఇది మెథడ్, ఇది బోధ. కనుక అణోరణీయాన్ మహతో మహీయాన్ జంతోః నిహితః అస్య ఆత్మ జంతోః నిహితః గుహాయాం. జంతోః ప్రాణిజాతస్య గుహాయాం హృదయ గుహలో, గుహాయాం బుద్ధౌ ఇతి హృదయే నిహితః. నిహితః ఇది ఆత్మభూతః స్థితః హృదయే. హృదయే స్థితః ప్రాణిజాతస్య బుద్ధౌ స్థితః. కాబట్టి ఆత్మ ఇంత అణువులో అణువుగా మహత్తులో మహత్తుగా ఉందని చెప్పి సడన్ గా ఒకసారి అదే ఆత్మ ఎక్కడుంది అని అంటే ఉపలబ్ధి స్థానం ఇది. ఇదేంటిది? ఉపలబ్ధి స్థానం. అంతటా ఎప్పుడైతే ఉందో అంతటా ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ లాగుతున్నాడు ఇక్కడికి త్వంపదం, తత్పదం నుంచి త్వంపదం. కాబట్టి నేను ధ్యానం చేయడానికి ఎక్కడి నుంచి ధ్యానం చేయాలి? అక్కడికి పోయి చేయాల్సిన అవసరం లేదు, కానీ అక్కడున్నది ఇక్కడున్నది ఒకటే. కాబట్టి ఇంతకుముందు చెప్పాను చూసారా, మొదట ఆత్మ ఏమిటో నిర్ణయం చేస్తూ తర్వాత నీవే ఆత్మనని తెలుసుకోవాలని అందుకు తిరుగుతున్నాడు ఈ వైపుకి. కనుక ప్రాణిజాతస్య గుహాయాం ఉపలబ్ధి స్థానం. కాబట్టి ఎనర్జీ అంతటా ఉంది కదూ, కానీ చూడాలనుకునేటప్పుడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అంతటా ఉంది కానీ బల్బులో నాకు కనపడతా ఉంది, అంత మాత్రం చేత ఇంకో చోట లేదని కాదు. కాబట్టి ఆత్మ సర్వగతమై ఉంది. అటువంటి ఆత్మని నేను ధ్యానించాలి అనుకునేటప్పుడు ఉపలబ్ధి స్థానం ఏది? హృదయ గుహ. హృదయే నిహితః. నిహితః తం అక్రతుః, తం అక్రతుః పశ్యతి వీతశోకః ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. మహిమానం ఆత్మనః ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు తెలుస్తున్నాయి ఈ మంత్రంలో. ఆత్మ అంటే ఏమిటి ఒకటి నిర్వచనం చేస్తూ ఉన్నాడు. ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవడు పొందుతాడు? రెండు ఈ మంత్రంలోనే ఉన్నాయి. ఆత్మ ఏమిటి, ఆత్మ జ్ఞానాన్ని ఎవరు పొందుతాడు? ఆత్మ ఏమిటి? అణోరణీయాన్ మహతో మహీయాన్ జంతోహో నిహితః గుహాయాం, జంతోహో గుహాయాం నిహితః, ఇది ఆత్మ. కాబట్టి అంతటా ఉండేటువంటిది గనక అణువులు అణువుగా ఉంది, మహత్తులు మహత్తుగా ఉంది, అదే నీ హృదయంలో ఉంది. అబ్బా చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చమ్మా స్వామీజీ, దూరమే లేదు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ది రైట్ పాయింట్. నీవు ఒక్కటే చెప్తున్నాను నేను, ఒక పువ్వును అలా కోసుకోవాలన్నా, కోసి చేత పట్టుకోవాలన్నా నువ్వు శ్రమ పడాలేమో గాని ఆత్మ దర్శనానికి శ్రమ పడాల్సిన అవసరమే లేదు. అనాయాస్ అంత తేలికైన వస్తువు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం, మహర్షుల అభిప్రాయం కూడా. ఎందుకో తెలుసా? గాలి పీల్చుకోవాలనుకున్నా నువ్వు అట్లా అనాలేమో గాని అంత కూడా అవసరం లేదు. ఎందుకని? ఆ గాలి ఎక్కడైతే పీల్చుకుంటున్నావో ఆ ప్రాణానికి ఆధారంగా ఉన్నది తానే. ప్రాణస్య ప్రాణ సవు ప్రాణస్య ప్రాణ శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్. సవు ప్రాణస్య ప్రాణ, ఎక్కడైతే నీకు ప్రాణం ఉందో అక్కడ ఈ ప్రాణం ఉంది, ఇది ముఖ్య ప్రాణం. ఇంకింతకన్నా ఏంటి చెప్పండి? కనీసం ఒక పువ్వును కోసుకోవడానికన్నా నువ్వు శ్రమ పడాలేమో గాని ఆత్మ దర్శనానికి, పరమాత్మ దర్శనానికి శ్రమ పడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకో తెలుసా? దట్ ఈస్ యూ, నువ్వే అది. కావలసినంత జ్ఞానం, అంతకన్నా ఇంకే లేదు. జ్ఞానం కలిగిపోయిందంటే ఇప్పుడు మనం అంటే ఆ చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలెత్తిన తర్వాత ఆనందం కలుగుతుంది అంటే ఒక ఆయన ఆనందపడ్డాడట. ఎందుకంటే పోనీ అప్పుడన్నా కలుగుతుంది కదా. నువ్వు వారు నాయన చదవాలా మీరు ఇవన్నీ? ఏదో పెద్దవాళ్ళు వాళ్లే రాశారో వాళ్ళ పేరు చెప్పి వేరే వాళ్ళు రాశారో నాకు తెలియదు, కానీ నాకు అసలు చదివినప్పుడు కూడా బాగలేదు చిన్నప్పుడు. ఇదేంటే ఇది, ఒక జన్మకి ఇట్లా చస్తున్నావు, ఆ చెట్టు నిండా అన్ని ఉంటే అన్ని జన్మలు ఎత్తేది ఏంటి? నేనైనా అది అది ఆయన చూడండి మళ్ళీ పోయిన అవన్నీ అయ్యేటప్పుడు మళ్ళీ చిగురిస్తాయి కదా అని మోహన్ రావు బాధ. ఎట్లా ఇప్పుడు మళ్ళీ కొత్త ఆకులు తయారవుతాయి కదా. అసలు ఆకులు అవసరం లేదు నాయన, వడ్డించిన విస్తరణ అయినా మంది వడ్డించిన విస్తరణ మార్షల్ది. ఒకటే ఆకు శుభ్రంగా భోంచేయడమే, గారెలేసుకోవడం సాంబార్ వేసుకోవడం శుభ్రం, అస్సలు కష్టమే లేనటువంటి విషయం. కాబట్టి అణువులు అణువుగా మహత్తులో మహత్తుగా ఉన్నదే నీ హృదయంలో ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది అలాంటి దాన్ని నేను ఎందుకు చూడలేకపోతున్నాను. తమ్ అకృతు పశ్యతి వీత శోక ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. మహిమానం ఆత్మనః అకృతు విషయేషు ఉపరత బుద్ధి యస్య అకామః ఇది అక్రతు అక్రతు అకామః. కాబట్టి మొట్టమొదట అకామః అక్రతు. అక్రతు అంటే ఆ మన కర్మల నుంచి విడిపడ్డాం, కానీ కర్మల నుంచి ఎవడు విడిపడలేడు. నహి కచిత క్షణమపి జాతి తిష్టత్య కర్మకృత. కాబట్టి కర్మల నుంచి విడిపడాల్సిన అవసరం లేదు. ఎందుకని కర్మలు కాదు నిన్ను బంధించేది, కామ్య కర్మ నిన్ను బంధిస్తా ఉంది. కామ్య కర్మలు నిన్ను బంధించేది. కాబట్టి అక్రతు అంటే అకామహ ఇత్యర్థ. కాబట్టి సర్వకర్మల నుంచి విడిపడము అంటే కోరికల్ని దూరం చేసుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ధర్మ అవిరుద్ధోభూతేషు కామోస్మి భరతర్షవ అర్జున, ధర్మానికి భిన్నం కాకుండా ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నా స్వరూపం. కాబట్టి వ్యాస వాల్మీకాది మహర్షులకు అందరూ కూడా కోరికలు ఉన్నాయి, అందుకని అన్ని గ్రంథాలు రాశారు. కాబట్టి ఆ వాళ్ళ కోరికలన్నీ భగవత్ స్వరూపం, ఎందుకని భగవంతుడితోనే ముడిపడి ఉన్నాయి గనక. కాబట్టి కోరికలంతా చంపేయాలి, ఇవంతా అనవసరం, ఎవ్వరు చంపలేరు ఆ మాట అన్నవాళ్లు. కాకపోతే అర్థం చేసుకుంటూ పోవడం, బంధించేటువంటి కోరికల్ని దూరం చేసుకుంటూ అక్రతహో ఇది ఎప్పుడైతే పోయినాయో రాగద్వేషాలు ఎగిరిపోయినాయి గనక ధాతు ప్రసాదాత్ వెరీ ఇంపార్టెంట్ ధాతు ప్రసాదాత్. ధాతు ప్రసాదం అంటే ఏంటి? ఈ ధాతువు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు దేహంలో ఉండేటివి కూడా సప్త ధాతువులు అవునా? పాణిని దగ్గర పోయినామంటే అన్ని ధాతువులే. రూట్స్ ఏ పదం ఎట్ల నుంచి వచ్చిందని ధాతువు. కానీ ఇక్కడ ధాతు అంటే జస్ట్ అది కూడా అదే అర్థం. అంటే ఒక పదానికి రూట్ ఎట్లాగైతే ఉందో ఈ దేహం కదులుతూ ఉందో చూచారా? ఇక్కడ ప్రసాదం ఆరగించేది దేహం అని మన ఉద్దేశం. ఇక్కడ ధాతు ప్రసాదాత్ ఈ దేహం కదలడానికి ఆధారంగా ఉండేది సూక్ష్మ శరీరం. అండర్స్టాండ్? సూక్ష్మ శరీరం కాదు, ఇది స్థూలం, దీని వెనక సూక్ష్మ శరీరం. ఇంద్రియాలు మనోబుద్ధులు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం. కాబట్టి చచ్చిపోయినటువంటి శవం అక్కడ పడింది అనుకోండి, ఒక శవం అక్కడ పడింది చనిపోయిన దేహం, ఇప్పుడు అది కదలలేదు. అది కదలకపోవడానికి ఏమిటి కారణం అంటే స్థూలం ఉంది కానీ సూక్ష్మం లేదు. ఇట్ క్లియర్? కనుక దానికి ధాతువు ఏంటంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఆధారంగా ఉంటేనే అది కదలగలుగుతుంది. అంతేగాని ఆత్మ కాదు, ఆత్మ శవంలో కూడా ఉంది. అండర్స్టాండ్ ది పాయింట్? శవం పోతే ఆత్మ పోయింది అంటుంటారు. ఆత్మ వేరుగా పోయి శవం గనక వేరుగా ఉంటే ఆత్మ యొక్క అఖండత్వానికి భంగం. ఆత్మే ఉండేది, రెండవది లేదు. కఠోపనిషత్తు అయిపోయే లోపల మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా? ఉన్నది ఆత్మ ఒక్కటే, దానికన్నా అన్యంగా ఏది కనపడినా అది మిథ్య. ఉన్నది త్రాడు ఒక్కటే, దానికన్నా అన్యంగా ఏది కనపడ్డా అది సర్పమే. మళ్ళీ సర్పంలో తిరిగే సర్పం, సచిన సర్పం, ఈ సర్పం సర్పమే, అసలు లేదు అది, అందువల్ల తిరగతుంది, పడుకుంటది. అందువల్ల మనకు దాంట్లో కొందరికి ఇప్పుడు సర్పాలను ఇద్దరు చూశారనుకోండి, రజ్జువులో ఇద్దరు చూశారు సర్పాలను, ఒక ఆయనకేమో ఇట్ట కనపడదు, దూరంగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, అరే భలే ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. ఇంకొక ఆయనకి అది ఆడకుండా, ఎందుకంటే ఆడేది మనసే, ఈయన మనసే ఆడేది, అక్కడేం ఆడడానికి ఎవరు లేరాడ. ఆయన అనుకుంటాడు చచ్చిపోయిందని, చచ్చిపోయింది ఆయన దగ్గర పోవాలంటే ఆయన భయం, బతికింది ఆయన దగ్గర పోవాలంటే ఈయనకు భయం. ఇవన్నీ వీళ్ళకుండే కాన్సెప్ట్స్, అర్థమవుతుంది. కాబట్టి శవమైనా ఒకటే, ఏదైనా ఒకటే. కొందరుల్లో నేను ఒకసారి బిగినింగ్ లో ఇలాగే చెప్తే ఒక ఆయన వచ్చి నన్ను తప్పు పట్టాడు, స్వామీజీ మీరు పసివాళ్ళు, మీరు తొందర తొందరగా ఏదంటే అది మాట్లాడుతున్నారు, వేదాంతం అనేది అలా కాదు, ఏమనుకోవద్దు, అన్ని బాగానే మాట్లాడుతున్నారు కానీ ఈసారి అన్నాడు. ఒకసారి ఇది ఎప్పుడో లే 25 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏమిటండి అన్నాను, మీరు ఆత్మ శవంలో కూడా ఉందని అన్నారు, అది అమంగళంగా లేదా అని. అరే దేనికన్నా, నీకు శవాన్ని చూస్తే భయం ఏమో, నాకేం భయం, నాకేం భయం అయ్యా శవాన్ని చూస్తే. ఇప్పుడు కనుక శవంలో కూడా ఆత్మ ఉంది, శవం కన్నా దూరంగా ఆత్మ ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి శవం కూడా ఆత్మే, కానీ ఆత్మ శవం కాదని ఆయన తెలిసిపెట్టి నన్ను అడగడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆత్మ శవం అన్నానని నేను అది కాదు, శవం కూడా ఆత్మ అంటున్నా. మీకు అర్థమవుతుంది పాయింట్? కాబట్టి ఆత్మ ఎప్పుడైతే అనంతం అన్నావో, దేశత వస్తుత కాలత అపరిచ్ఛిన్న, కాబట్టి ఇదొక వస్తువు, ఇదొక ఆబ్జెక్ట్, ఇది శవం, ఇది ఎక్కడ దాన్ని పరిమితం చేయగలదు? ఆత్మ యొక్క అఖండత్వాన్ని ఎక్కడ పరిమితం చేయగలదు? ఇది చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆత్మ శవంలో కూడా ఉంది, కానీ శవం కదలకపోవడానికి కారణం సూక్ష్మ శరీరం దూరంగా. కాబట్టి ఇది ధాతు. అర్థమవుతుంది, స్థూల దేహానికి సూక్ష్మదేహం ధాతు, ఇది ఉంటేనే అది కదులుతుంది. కాబట్టి సూక్ష్మదేహం అంటే ఏమిటి? ఇంద్రియాలు, మనస్సు. ధాతు ప్రసాదాత్, ఆ ఇంద్రియ మనోబుద్ధుల కృప, అనుగ్రహం. అండర్స్టాండ్? ఎక్సలెంట్ పాయింట్. చిత్త ప్రసాదం, దీనికి ఏమిటంటారు? ధాతు ప్రసాదం అంటే, ధాతు ప్రసాదం ఈజ్ ఈక్వల్ చిత్త ప్రసాదం. చిత్త ప్రసాదం అంతఃకరణ కృప చెప్పున్నాను మీకు, పదాలు మారుతున్నాయి అంతే. చతుర్విధ కృప చెప్పలేదా మీకు నేను? చెప్పండి. కమా నంబర్ వన్, శాస్త్ర కృప, గురు కృప, పరమాత్మ కృప, అంతఃకరణ కృప, అదే ఇది చిత్త ప్రసాదం. ఆయన అర్థమవుతుంది అంటే మన మనోబుద్ధులు కూడా మన మీద కృప చూపాలి. ధాతు ప్రసాదాత్, మనహ ఇంద్రియ ప్రసాదాత్. ఎందుకని? దేహం కదలడానికి ఇవేగా ఆధారంగా ఉండే గనక. కాబట్టి అవి కూడా మనకు, వాటి అనుగ్రహం మన మీద పడాలి. అనుగ్రహం పడడం అంటే ఏంటి? వాటికి ఏమన్నా కొద్దిగా నాలెడ్జ్ ఉండి అయ్యా అయ్యా అని మనస్సు బుద్ధి. వాటి అనుగ్రహం అంటే ఏంటి తెలుసా? గురువు అనుగ్రహం అంటే గురువు జ్ఞానం బోధిస్తాడు గనక. ఈ మనసు ఇంద్రియాలు వీటి అనుగ్రహం ఏంటంటే, ఇవి అనవసరంగా మనం దారిలో మధ్యలో నిలబడుకుంటే చాలు, అదే అనుగ్రహం, ఇంకేం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఏ విధంగా వినాలి, ఈరోజు చక్కగా వినేయాలి ఇక కఠోపనిషత్తు అనుకున్నారనుకోండి, చక్కగా వింటున్నారనుకోండి, సడన్ గా ఒక ఐడియా వచ్చింది అనుకోండి, మార్నింగ్ అయితే వాడ ఉంటది, మధ్యాహ్నం ఏంటి అన్న, ఎవరు అసలు ఇది తెచ్చింది ఈ ఆలోచన, ఎవరు మనసు సడన్ గా అంతవరకు పోదు, ఎందుకంటే భవిష్యత్తు దానికి అర్థం కాదు కదా. తర్వాత జరగబోయేది ఏం చెప్పదు. ఇప్పుడు మీకు కూడా మేము జరగబోయేటివి చెప్తామంటారు చూడండి, వాళ్ళందరూ ఎక్కువ గతం చెప్పేవాళ్ళే. మీరు చూడండి, భవిష్యత్తు అంత తేలిక కాదు, చెప్పినా మనసుకు సంబంధించింది చెప్పొచ్చు కూడా, అదేం పెద్ద విషయం ఇంకా. కానీ ఇప్పుడు అది ఆలోచించి, మధ్యాహ్నం ఏముంటది? ఉదయం సాంబారు, మధ్యాహ్నం డివేట్ అయింది కదా సబ్జెక్ట్ నుంచి, కఠోపనిషత్తు డివేట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే మధ్యాహ్నం దొరకదు, దానికి దరి దొరకదు. ఇక్కడి నుంచి మళ్ళీ ఆడిపోతే తప్ప దరి దొరకడు. ఇది 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 అప్పుడు మళ్ళీ గట్టుకొస్తుంది. మొన్నేంటి అమ్మా, నిన్నేంటి, మొన్నేంటి, వచ్చిన రోజు. ఈ లోపల కఠోపనిషత్తు అయిపోతుంది. అందువల్ల చిత్త ప్రసాదం అది అలా అనగానే మనం అనాల, ఇదిగో నన్ను కరుణ చూడు, రక్షించు మనసా. ఎన్ని జన్మలు ఇట్లా ఎత్తుకొని తిరిగేది నేను, ఏమిటి అసలు ఈ కర్మ ఉండేది మన ఇద్దరమే, నాకు నువ్వు నీకు నేను, మరి నువ్వే ఇట్లా కష్టపెడితే నాకు దిక్కెవరు. నేను వినాలనుకుంటుంటే నువ్వు గ్యారంటీ. తర్వాత ఆలోచించుకుంటాం ఎందుకని, మళ్ళీ ఆయన వచ్చేంత వరకు మనకి ఇవే కదా ఇంకేముండయి, అప్పుడు ఆలోచించుకుంటాం నా మాట విను అని మాట్లాడండి. చక్కగా వింటది అది అట్లా అట్లా మనసుని అనుకూలంగా తెచ్చుకోవాలి. అనుకూలంగా తెచ్చుకోవాలి మనసు. అంతేగా వీళ్ళు స్వామి వాళ్ళు నీ మోక్ష మార్గంలో శత్రువు మనసేనని మరిచిపో, చంపేయి దాన్ని, కిల్ ద మైండ్. అది ఉండలే రా, అతను నీ చెప్పే ఆయనే చేయలేదు, నాకత తెలిసినట్లేదు అది కూర్చుడు. అందుకని ఎప్పుడు కూడా చిత్త ప్రసాదం ఉండాలి. కాబట్టి వాటి అనుగ్రహం, ఇంద్రియాలు మనసు అనుగ్రహం ఏంటంటే, వాటి అనుగ్రహం ప్రత్యేకంగా మన మీద పడకపోయినా పర్వాలేదు కానీ అర్థం చేసుకోండి, అవి మనకు అడ్డుగోడలు కాకపోతే చాలు. కనుక ఎప్పుడైతే అలా ఉంటుందో అది ఏం చెప్పినా మీరు ఒక్కటే చెప్పండి, మనసు చెప్పినట్టుగా చేయొద్దిక. ఇప్పుడు అర్థమైపోయింది కదా, దానికి ఒక మాట చెప్పండి, చూడు నువ్వు నాకు చెప్పావు అనుకోండి, మళ్ళీ నేను నీకు చెప్పడం ఎందుకు వచ్చిన వాది, ఇది నువ్వు చెప్పింది నేను చేస్తే, నేను చెప్పింది నువ్వు చేయాలి కదా, మన ఇద్దరం నోరు మూసుకుంటాం, శాస్త్రం చెప్పినట్టు చేస్తా. ఇదిగో నువ్వు వద్దు నేను వద్దు, మనకు శాస్త్రం ఉంది కదా, శాస్త్రం లేనివాడు కర్మ వేరే, వాళ్ళకి దరి లేదు, మనకెందుకు వచ్చిన బాధ, హాయిగా ఉంది. కాబట్టి ఇక మీదట శాస్త్రం ఎట్లా చెబుతూ ఉంటే అట్లా పోదాం మనం అని మనసుకు చెప్పి శాస్త్ర మార్గంలోకి మనసును తిప్పుకోవడమే. ఆత్మానః చూడండి, మహిమానం ఆత్మనః, ఆత్మనః మహిమానం పశ్యతి. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ ఆత్మని ఈ చిత్త ప్రసాదం ఉండేవాళ్ళు దర్శిస్తారు నాయన, ఇది చూడతాం మాట. కాబట్టి ఎవరి మనసు అయితే అంతఃకరణ శుద్ధి, ఇంకేం లేదు, అధికార లక్షణం. మొన్నటి వరకు చూసాను చూసారా, మళ్ళీ అదే చెప్తున్నాడు. కనుక ఉన్నదే గనక అహమస్మి, అయం అహం అస్మి, ఈ నేను ఉన్నాను, ఈ ఉన్నది ఏంటి అని ఆలోచన చేస్తే ఇదే ఆత్మ, దీనికన్నా అన్యంగా రెండవది లేదు. కాబట్టి చిత్త ప్రసాదమే ఇక్కడ ముఖ్యంగా ఉంది. అటువంటి అప్పుడు వీత శోక, విగత శోక భవతి. ఈ విధంగా చిత్త ప్రసాదం ఎవరికైతే ఉంటుందో, అంతఃకరణ శుద్ధి ఎవరికైతే ఉంటుందో, అటువంటి వారు అణువులో అణువుగా, మహత్తులో మహత్తుగా మన హృదయ స్థానంలో నిహితమై ఉండేటువంటి జ్ఞానాన్ని, ఆత్మని తెలుసుకొని, ఆత్మ జ్ఞానేన ఆత్మ అజ్ఞానం నశ్యతి, కనుక ఆత్మ యొక్క అజ్ఞానం పోతూ ఉంది గనక శుభ్రంగా తెలుసుకొని ఆ మహిమాన్వితమైనటువంటి ఆత్మని పశ్యతి, దర్శిస్తూ ఉన్నారు. ఆసీనః దూరం వ్రజతి శయానః యాతి సర్వతః కష్టం మదామదం దేవం మదన్యః జ్ఞాతుమర్హతి. ఏ నచికేత, ఇంకా చెప్తున్నాను చూడు, ఇప్పుడు అనుకుంటాడు నచికేతుడు, అరేరే నాకెంత అదృష్టం, ఎట్లాంటి గురువు దొరికాడు నచికేతుడు, ఇంతకు ముందేమో ఏంటో ఆ బోర్ కొట్టిస్తున్నావు ఏదేదో చెప్తున్నావు అన్నాడు, ఇప్పుడు తోసేస్తాడు వాడి మీద, ఇదిగో చూడు ఇంకా ఆత్మను చూపిస్తున్నాను చూడు నీకు, ఆత్మ ఎట్లాంటిదో. ఆసీనో దూరం వ్రజతి, అది ఉపనిషత్తు భాష ఇదంతా. ఆసీనో దూరం వ్రజతి ఆసీనః సన్, అయమాత్మ దూరం వ్రజతి ఆసీనః సన్, కూర్చొనే దూరంగా పోగలదు ఆత్మ. ఇక్కడ కూర్చొని, కూర్చొని అంటే ఒక చోట, కూర్చొని అంటే పది చోట్ల అంటే కూర్చుంటది చెప్పండి. ఆసీనః సన్ కూర్చొని దూరం వ్రజతి, ఎంత దూరమైన పోగలదు. ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో కూడా బ్రహ్మలోకం ఆసీనః ఆసీనః సన్ దూరం రజతి, ఇక్కడ కూర్చొనే అంత దూరం వెళ్ళిపోగలదు. శయానః సన్ యాతి సర్వతః, సర్వతః యాతి, ఒకచోట పడుకొని. ఇదన్నా చూడండి, కూర్చున్నా పర్వాలేదు కనపడుతుంది, పడుకొని. అదే కదా మన విష్ణుమూర్తి, శయానః సర్వం పిబర్తి, పడుకొనే అంత. ఆయన పోషకుడు, బ్రహ్మేమో సృష్టికర్త, ఈయనేమో స్థితికర్త. ఎట్లా భరిస్తా ఉన్నాడు ఇంత ప్రపంచాన్ని, అందరిని ఎట్లా పోషిస్తా ఉన్నాడంటే శయానః, అది శేషశాయి. ఇంకొక మార్గమే లేదు. లేదు మనలాగే ఆయన కూడా ప్యాంటు గింటేసి చేస్తే ఇంత విశ్వానికి ఏం చేయాలని. 10 ఎకరాలు లేదు, యాత్ర పడిపోతున్నాం ఆశ్రమానికి, రోజు 100 మంది వచ్చి పని చేయడమే, మరి ఇంత పెద్ద విశ్వానికి. అందుకని ఆయన తెలుసు, ఆయన ఒక ఆఫీసు పెట్టుకున్నాడు అనుకోండి, అయ్యే పనేనా ఇది? ఆయన కూడా వచ్చి టీవీలో ముఖాముఖి మాట్లాడటమే, అందుకని ఇంకేమి లేదు. అందుకని ఈ ముఖాముఖి అవసరం లేదని అసలు ముఖమే చూపెట్టండి. శయానః పడుకొని అంతటా వెళ్ళిపోతుండ. చూడు తమాష చూసారా, శయానః యాతి సర్వతః, పడుకొని అన్ని చోట్ల పోవడం, అన్ని తెలుసుకోవడం. కహాతం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఇది ఒకటి మళ్ళీ లాస్ట్ లో, అంతవరకు పర్వాలేదు గాని, మదన్యో జ్ఞాతుమర్హతి దేవం ద్యోతనాత్మకం ఇది. దేవం అంటే ప్రకాశవంతమైనటువంటి వాడు, ద్యోతనాత్మకం. కహ తం మదామదం, మదామదం అంటే సమదామదం అని అర్థం. సమదః అమదః సమదామదః, హర్ష అమర్ష సహర్ష అమర్ష సహర్షామర్ష. ఏంటిది పాణిని జ్ఞాపరలా వినపడుతుంది మీకు? హర్షము అహర్షము. కనుక మదం అంటే ఆమదం కాదు, ఏనుగుది కాదు. మదం అంటే ఆనందం, మోదతే కదా. అమదం అంటే దుఃఖం, అదే. కనుక మదా మదం ప్లీజ్ అంటే సమదః అమదః సదామదః, హర్ష అమర్ష హర్షామర్ష, ఈ రెండు కూడా ప్లీజ్. దేవం ద్యోతనాత్మకం. తం కస్థం, తం అటువంటి పరమాత్మని జ్ఞాతుం తెలియడానికి, మదన్య నాకైనా వేరే అయినటువంటి వాడికి అర్హతి కహ. అబ్బో హే నచికేత అబ్బాయి విను, అటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి నాకన్నా అర్హుడెవరవి? ఎవరు? ఏమధర్మరాజు ఇప్పుడు నచికేత ఇతనికి కూడా ఏమన్నా కొద్ది అహం ఉందా? చిన్నకున్నాడు కదా, అలా అనిపిస్తుంది కదా. కానీ తమాషా ఏంటో తెలుసా, నాకన్నా అర్హుడు చెప్తాను. ఆసీనః సన్ దూరం వ్రజతి, ఆసీనః అవస్థితః ఒకచోటే ఉంటూ, అచల ఏవా సన్ కదలకుండా ఉంటూ, దూరం వ్రజతి చాలా దూరం పోతా ఉన్నాడు. కాబట్టి స్వామీజీ ఓ చోట కూర్చుంటే ఇంకో చోట ఉండలేం కదా, మరి ఆత్మ ఇప్పుడు నా దగ్గర ఉంది, నా దగ్గర ఉండి వెంటనే మా అతను 3 గంటలు పోతుంది, ఎక్కడికైనా పోతుంది. ఎందుకని తెలుసు చెప్పండి, ఎట్లా పోతుంది? మనః అధిష్టానత్వాత్ ఇది, మనః అధిష్టానత్వాత్, మనసుకు అధిష్టానంగా ఉంది కదా. ఎందుకని చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కనుక మనసు ఆలోచించడానికి చైతన్యం ఉండడమే కారణం గనక, ఇది అధిష్టానంగా ఉండడం వలనే. మనః అధిష్టానత్వాత్, మనసుకు అధిష్టానంగా ఉంది కాబట్టి మనసో మనోయత్, మనసో మనోయత్, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్. కాబట్టి మనసు ఎక్కడికన్నా పోయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడే ఉండరు మీరు. ఆసీనః దూరం రజతి, బాంబే పోకూడదు ఇప్పుడు, పోయే ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్కడ పోయి ఉంటారు నాకు అసలు, ఏ ఏ ఊర్ల వాళ్ళు ఆయా ఊర్లో పోయి ఉంటారు, ఇక్కడ భోంచేస్తా కూడాను గారె తినేటప్పుడు మా వారు అక్కడ ఎట్లున్నారు తిన్నారో లేదు అని, ఆయన తినేటప్పుడు ఆవిడ తినదో లేదు అన్నప్పుడు ఈ మనసు అక్కడ చేరిందా లేదా? ఎక్కడ? చిత్తూరులో. ఏమి చిత్తమే నువ్వు ఆశ్రమంకి వచ్చి చిత్తూరుకు పోయినావంటే? కాబట్టి చిత్తూరుకు పోయింది అనుకోండి మనసు, మనసు చిత్తూరుకు పోయింది ఒప్పుకుంటారా లేదా? ఇక్కడి నుంచి అక్కడ పోయినట్టేనా మనసు? మరి ఆత్మ లేకపోతే మనసు ఎక్కడికి పోద్ది? కాబట్టి మనసు ఎక్కడ ఉంటే ఆత్మ అక్కడే ఉన్నది గనక, మనసు అక్కడికి పోతే ఆత్మ అక్కడ కూడా ఉంది. పో ఆసేన దూరం రజతి శయాన యాతి సర్వత. ఇది ఒకటి మళ్ళీ అది సరే స్వామీజీ, ఇదేంటిది శయాన బా నిద్రపోయేటప్పుడు మేలుకోనుండేటప్పుడు మనసు చిత్తూరుకు పోయింది గనక ఆత్మ కూడా చిత్తూరుకు పోయింది, అంటే చిత్తూరులో ఉంది అన్ని చోట్ల ఉంది గనక. శయాన బాగా గాఢ నిద్రపోయాం అనుకోండి అప్పుడు అన్ని చోట్లకి వెళ్తుంది. ఇదేంటి స్వామీజీ ఇప్పుడంటే మనసు పోతా ఉంది, మనసు పోయిన చోట ఆత్మ పోయింది, బాగా గాఢ నిద్రలో అసలు మనసే లేదు కదా, మనసు లేనప్పుడు ఆత్మ ఎట్లా పోతా ఉంది, ఎక్కడికి పోతా ఉంది చెప్పనా? మనసు ఉంటే ఒక్కొక్క చోట ఉన్నదని అర్థం. ఎందుకంటే ఒకసారి నేను కర్త అంటాడు, ఒకసారి నేను భోక్త అంటాడు, ఓసారి నేను ద్రష్ట అంటాడు, ఓసారి నేను దృశ్యము. ఈ ద్రష్టా దృశ్యములు కర్త కార్యములు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అవన్నీ ఒక్కసారి విలీనమైపోతాయి గనక ఎక్కడ గాఢ నిద్రలో. ఇక ఉన్నది ఆత్మే గనక సర్వత్రా తానే ఉంది, రెండో వస్తువు లేదు. ఇది వస్తేనే ఉపాధి వస్తుంది గనక, మనసు అనేటువంటి ఉపాధి రావడం వల్ల పరిమితంగా తెలుస్తుందే గాని ఉపాధి లేనప్పుడు సర్వత్ర తానే శుద్ధ చైతన్యం ఏవా ఆత్మబోధ. ఉపాధి వినిర్ముక్తం శుద్ధ చైతన్యం, ఉపాధి లేనప్పుడు శుద్ధ చైతన్యం గనక అంతటా ఉంది కనుక సర్వత యాతి. యాతి అంటే పోతూ ఉందంటే ప్రయాణం చేసిందని కాదు, యాతి ఇవ. ఆ ఇవ అనే పదాన్ని మాత్రం అద్వైతంలో మర్చిపోవడానికి లేదు, ఏది మర్చిపోయినా పర్వాలేదు. ఇవ బా ఇవ అంటే వలే, పోయిన దాని వలే ఉందే గాని పోయేది లేదు వచ్చేది లేదు, ఎందుకని అంతటా ఉంది. తమ్ దేవం ద్యోతనాత్మకం ప్రకాశవంతమైనటువంటి ఆ దేవస్వరూపం ఏదైతే ఉందో అది ఇటు జాగ్రత్త అవస్థలో ఉంది, అటు స్వప్నావస్థలో ఉంది, అటు సుషుప్తిలో ఉంది, అతీతంగా కూడా ఉంది. ఇటువంటి దాన్ని మదన్యః కః జాతుమర్హతి, దీన్ని తెలుసుకోవడానికి నాకన్నా అన్యమైనటువంటి వాడు ఎవరున్నారయ్యా నచికేత? గురువు అట్లా అన్నాడు అనుకోండి, ఎందుకనంటే ఇదంతా బోధ, ఎక్కడెక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో. గురువు అనేటువంటి వాడు అపార్థం చేసుకునే ప్రశ్నే లేదు జ్ఞానంలో ఉంటాడు గనక. అజ్ఞానంలో ఉండేవాడికి ఎక్కువ శాతం 90% అపార్థాలే ఉంటాయి. అందువల్ల ఉపనిషత్తు అట్లా టచ్ చేస్తూ పోద్ది. నాకన్నా అన్యంగా ఎవరు తెలుసుకుంటారు అని అంటే, ఓ యమధర్మరాజుడు ఏం మాట్లాడాడు, నాకన్నా అన్యంగా ఎవరు తెలుసుకుంటారు, ఇదేం చావా ఈయన చంపి తీసుకుపోవడానికి, ఈయనకన్నా అన్యంగా ఎవరు లేరనుకోవడానికి, ఆత్మతత్వం ఎంతమంది తెలుసుకోలేదు. అది కాదు ఆయన అర్థం, ఆయన ఇప్పుడు తెలుసుకుంటున్నాడా? అయిపోయింది కదా, ఆయన దగ్గర ఉంది జ్ఞానం. కానీ నీకు వినిపిస్తున్నాను చూచావా, అప్పుడు నేను వింటున్నానా లేదా? నీకన్నా అన్యంగా ఎవడు తెలుసుకుంటాడు, అయి నీ విషయమే, నేను కాదు నువ్వే. చిత్తప్రసాదాత్, నీకు చిత్తప్రసాదం ఉంది, అటువంటి శిష్యుడు నాకు దొరికావు కనుకనే నేను చెప్పగలుగుతూ ఉన్నా. నేను చెప్తున్నా నువ్వే కాదు వినేది, నేను కూడా వింటున్నా. ఆత్మలాభ, ఆత్మతత్వాన్ని వినడం ఇది కూడా చిన్న కార్యమేం కాదు. ఇప్పుడు ఆత్మజ్ఞానికి కూడాను ఇది ఒకటి ఉంది, మళ్లీ తెచ్చుకోండి. ఆత్మజ్ఞాని పొందవలసింది ఏది ఈ ప్రపంచంలో లేకపోయినా ఆప్త కామస్య కాస్పృహ, అన్ని కోరికలు తీరిపోయినటువంటి వాడు అకామహతశ్చేత్ బ్రహ్మానంద, అటువంటి వాడు ఏది పొందకపోయినా అటువంటి జ్ఞాని బోధిస్తాడు చూచారా ఇతరులకి, బోధిస్తాడే. అది కూడా కర్మ కదా, దాని ఫలితం వస్తుంది మళ్ళీ. బోధించడం ఒక పుణ్యకార్యం, పవిత్రమైన కార్యం, ఆ కార్యానికి ఫలితం వస్తుంది మళ్ళీ. తనకు అవసరం లేదు, ఎందుకంటే ఆప్త కాముడు, అదంతా సమాజపరంగా ఉపయోగపడతా ఉంటుంది అది అక్కడ. అందుకని సాధు దర్శనం పుణ్యం ఇవన్నీ మాట్లాడతారు చూసి, ఎందుకో తెలుసా? ఆయన్ని మనం పూజించినా గౌరవించినా నమస్కరించినా ఏం చేసినా ఒక పండు ఆయనకి ఇస్తే కూడాను ఆయన పుణ్యం మనకు వచ్చిందని అర్థం. ఎందుకని స్టాక్ కావలసినంత స్టాక్ కర్మఫలం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేయగలరు. ఇది ఇక్కడ కనుక చిత్త ప్రసాదం నీకుంది గనక, నీకు చెబుతూ ఉన్నా, నీకు చెబుతూ నేను వింటూ ఉన్నా. కాబట్టి ఆ నచికేతుని గురించి ప్రత్యేకంగా చెప్పడమే ఇది. అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరః నశోచతి. ఓ నైనా విను ఇంకా. అశరీరం శరీరేషు శరీరేషు శరీరాలలో ఉంటూ అశరీరం తనకంటూ శరీరం లేనిది ఆత్మ. శరీరాలలో తనుంది కానీ శరీరానికే పరిమితం కాదు. దేహాలు ఎక్కడ తిరుగుతూ ఉన్నా ఆత్మలోనే చెరిస్తూ ఉన్నాయి. ఎందుకని అది ఆత్మ యొక్క అఖండత్వం. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంత వ్యాపకత్వం. సమస్తంలో ఉన్నది ఆత్మే. ఈశ్వర బుద్ధ్యా ఆచ్ఛాదనీయం. సమస్తం ఈశ్వర జ్ఞానంతో నిండిపోయి ఉంది. కాబట్టి దేహాలు అక్కడ కదులుతూ ఉన్నాయేమో గాని దేహాలకు పరిమితమైంది ఆత్మ కాదు. అందుకని 9వ అధ్యాయంలో కూడా పరమాత్మ అందరూ నాలో ఉన్నారు గాని నచమస్తాని భూతాని నేను వాళ్లలో లేను. ఎందుకని అలలన్నీ సముద్రంలో ఉన్నాయి గాని ఒక అలలో సముద్రం వచ్చి ఉండేందుకు అవకాశం లేదు. నాలో పరమాత్మ ఉన్నాడు. నాన్సెన్స్. పరమాత్మలో నువ్వు ఉన్నావు. ఆహా, నీలో పరమాత్మ ఉన్నాడంటే నువ్వే 5 అడుగులు. ఆయనంత 1.5. అంతటా అఖండ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో నువ్వు కదులుతూ ఉన్నావు. నాలో పరమాత్మ ఉన్నాడంటే హృదయంలో ఉన్నాడు. కాలు దగ్గర ఏదో ఒకటి వస్తుంది ఎగ్జిమా. వద్దు, నేను పరమాత్మలో కదులుతూ ఉన్నా. ఎంత హాయి, ఎక్కడికి పోయినా పరమాత్మ అంతటా సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. నేనే పరమాత్మలో సాగనములు అలలాగా కదులుతూ ఉన్నా. ఓకే, అశరీరం శరీరేషు. శరీరేషు అంటే దేవ పితృ మనుష్యాది శరీరేషు ఇత్యర్థ. కేవలం మన శరీరాలే కాదు, అన్ని శరీరాలు. కాబట్టి క్రిమికీటకాదులు మొదలుకొని మన దగ్గర నుంచి దేవతల మొదలుకొని పితృదేవతల దగ్గర నుండి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి శరీరాలు ఉన్నా ఆ శరీరాల కదలడానికి ఆధారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో ఈ ఆత్మ ఉంటూ తనకంటూ శరీరం లేకుండా ఉంది. అనవస్థేషు అవస్థితం. అనవస్థేషు అవస్థితం అంటే ఉండడం. అనవస్థ ఇది ఒక దోషం అంటే ఉండకుండా పోవడం. అనవస్థేషు ఉండనివి అంటే అనిత్యేషు ఇత్యర్థ. అనవస్థేషు అనిత్యేషు అవస్థితి రహితేషు. ఇంకా అంటే అవస్థిత అంటే ఉండడం, అవస్థితి రహితేషు. కాబట్టి ఏదైతే ఉందో ఆ ఉన్నది ఎలా ఉంది, చెడకుండా ఉంది. అనవస్థేషు అనిత్యేషు అవస్థితి రహితేషు. అవస్థితం అంటే నిత్యం గనక అనిత్యమైనటువంటి వాటిల్లో నిత్యంగా ఉంది. దేహాలు అనిత్యము, అనిత్యమైనటువంటి దేహాల్లో నిత్యంగా ఆత్మ ఉంది. అందుకని నహన్యతే హన్యమానే శరీరే. మళ్ళీ అక్కడికే వచ్చాం. కాబట్టి దేహాలు నశించిపోతాయే గాని ఆత్మ నశించేందుకు అవకాశం లేదు. నశించిపోతాయే గనక అవి అనిత్యాలు, నశించదు గనక ఆత్మ నిత్యం. చూచారా, మహాంతం చాలా గొప్పది, చాలా గొప్పది. విభుం సర్వవ్యాపినం, సర్వవ్యాపినం. మహాంతం అంటే గొప్పది. బ్రూహి ధాతువు అది. బ్రహ్మ చాలా గొప్పది అని అర్థం, పెద్దది అని అర్థం. అలా పెద్దది అంటే ఈ ప్రపంచంలో ఒకదానికన్నా ఒకటి పెద్దది ఉంది గనక మనం అలా కంపేర్ చేసుకుంటామేమోనని విభుం. మళ్ళీ సర్వవ్యాపకం, దానికన్నా అన్యంగా రెండవది లేదు. అటువంటిది ఆత్మానం. ఆత్మశబ్దం ఇది ప్లీజ్. ఆత్మానం ఆత్మశబ్ద ప్రత్యేగాత్మ విషయ ఏవ ముఖ్యః ఇతి శంకరాచార్య స్వామి భాష్యంలో. ఆత్మానం అని ఇక్కడ అనడంలో ఉద్దేశం ఏంటంటే ప్రత్యేగాత్మ నీలో ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా నేను ఆత్మ అంటున్నావే అయమాత్మ అది అంటే ఈక్వేషన్ వస్తున్నాడు అనమాట. ఆత్మని డిసైడ్ చేసిన తర్వాత ఆత్మానం మత్వా ఈ ఆత్మను ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో ధీరహ ఇటువంటి ధీర పురుషుడు నా శోచతి శోచతి నా దుఃఖపడడు. దుఃఖమే తెలిసేందుకు అవకాశమే లేదు. కాబట్టి అనిత్యమైనటువంటి వాటిల్లో నిత్యమైనటువంటిది ఆత్మ, అనిత్యమైనటువంటివి దేహాలు, నిత్యమైనటువంటిది ఆత్మ. అనిత్యమైనటువంటి దేహాల్లో నిత్యమైనటువంటి ఆత్మ ఉంది. దేహాలకు రూపాలున్నాయి కానీ ఆత్మకు మాత్రం దేహము లేదు. దేహము లేని ఆత్మ అశరీరం శరీరేషు అనిత్య శరీరేషు అవస్థిత ఇతి. క్లియర్? ఎనీ డౌట్? ఇప్పుడు చూడండి తమాష, నిత్యానిత్యం అన్నప్పుడు ఇప్పుడు అర్థమైందా మీకు? అనిత్యాలు నిత్యం ఎట్లుందో ఏం చెప్తారు తెలుసా? నేను ఏం చెప్తారు తెలుసా అనేది ఏంటంటే, నేను నిన్నయన్ని నా గొడవ ఇదంతా, ఇతరులది ఏం కాదు, మీరు ఎవరికైనా ఆపాదించుకోబాకండి, నాదే. ఏం చెప్తారంటే, నాయనా నిత్యాన్ని పట్టుకో, అనిత్యాన్ని పారే. ఎక్కడ పారేసేది? ఇది తమాషా. అనిత్యాన్ని విడిచిపెట్టు, నిత్యాన్ని పట్టుకో. పట్టుకునేది ఎవరు? పట్టుకోబడేది ఎవరు? నిత్యాన్ని పట్టుకోవాలి, నిత్యాన్ని. అది నిత్యం, నేను పట్టుకుంటున్నాను. పట్టుకునేది ఎవరు? అనిత్యం. ఎగ్జాక్ట్. అనిత్యమైంది, నిత్యమైంది దాన్ని పట్టుకోవడం. ఆ పట్టుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళీ వదిలేయాలి. దేన్ని వదలాలి? మీరంటే, మీరు పుణ్యాత్ములు గనక, మీకు ఒక వంటవాడు దొరికాడు కాబట్టి షడ్ర సోపేతమైన రుచులతో ఆ లొట్టలేస్తూ, మా కర్మ ఎట్లుండిందంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుసు ఆ బాధ. అది ఏమి ధరే తిరుగు అప్పట్లో ఎన్ని మేముండా అనిత్యమైందని వదిలిపెట్టంటే మీరేమనుకోనంటే ఒక మాట చెప్తారు. మళ్ళీ పోయి ఆయన్ని స్వామివారిని, అనిత్యం అంటే ఏంటి స్వామి? అన్ని అనిత్యమైన ఆయన ఈ ప్రపంచంలో పరమాత్మ తప్ప. అంటే నేను ఒక మూడు నాలుగు రోజులు మా నాన్నతో మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన అనిత్యం అని. కర్మ ఏం చేస్తాం? మా నాన్న పోయి మా అమ్మతో, వాడికి ఏం పట్టింది, ఏమైనా దెయ్యం పట్టిందా ఏమన్నా, నేను పిలిస్తే వాడు ఇలా చూస్తున్నాడు అన్న. కాదు, ఏది ఇట్లా చూస్తున్నాడు ఏంటి నన్ను? మా అమ్మ వచ్చి, ఏంటో నాన్న అట్లా చూస్తున్నాడు, ఎట్లా చూశాను అంటే, చూసామంటే ఆమె పాప మంచి ఆమె అంటే, ఈయన మంచివాడు కాదని కాదు, ఆమె ఇంకా మంచి. ఆమె నన్ను అక్కడ తీసుకెళ్లి చెట్టు దగ్గర కూర్చోబెట్టుకుని, ఏంటి అసలు విషయం అంటే, నేను అనిత్యాన్ని వరణ్య ఉండి తప్పది, నీకు అనిత్యం వద్ది ఏమద్దు, నువ్వు హాయిగా పో స్కూల్ పోయి చదువుకో, స్కూల్ పోయి చదువుకో బాబాయ్, పిచ్చి చేష్టలు అంతా అనిత్యం అది. ఎందుకంటే దేన్ని వదులుతాం బాబు, దేన్ని వదిలేది? చూడు, రజ్జు సర్పంలో సర్పాన్ని వదిలేయండి, ఎక్కడ చచ్చింది సర్పాన్ని వస్తు నిర్ధారణ అర్థం గనక త్రాడుగా తెలుసుకోవడమే, త్రాడుగా తెలుసుకోవడమే. నామరూపాలే కదా, నామరూపాలు మిథ్య. అది తెలిసింది గనక వాటి మీద మనకేం లేదు. సర్పం నీకు తెలిసిపోయిన తర్వాత భయం ఎట్లాగైతే లేదో, నామరూపాలు తెలిసాయి గనక నామరూపాల మీద మనసు పోదు. అధిష్టానం అనేటువంటిది సత్యం, జ్ఞానం అనంతం, ఇది మిథ్య, ఇది దాని మీద ఆధారపడింది. కానీ అది కాదు, అది ఇది కాదు, ఇంతే. అనిత్యము అనేటువంటిది తీసేయడానికి, నువ్వు తీసేయడానికి తోసేయడానికి ఏమీ లేవు. ఎందుకో తెలుసా? అసలు అవి లేవు నువ్వు తీసేయడానికి, ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కర్మది ఇలా కనిపించడం అధ్యాస. ఈ అధ్యాసకి అజ్ఞానం కారణం, అజ్ఞానానికి జ్ఞానం లేకపోవడం కారణం. జ్ఞానం డైరెక్ట్. ఇప్పుడు జ్ఞానాన్ని పొందితే అజ్ఞానం తనంతట తన పోద్ది, అజ్ఞాన జనితమైనటువంటి అధ్యాస పోతుంది. అంతేగాని దాన్ని పడేస్తాం, దీన్ని పడేస్తాం, ఇది మంచిది కాదు. ఎందుకనంటే నువ్వు సమస్తం నీకు పరమాత్మ స్వరూపంగా గోచరించడానికి, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి అనుభూతిలో నువ్వు నిలిచిపోవడానికి శాస్త్రం ప్రయత్నం చేస్తా ఉంది. అది ప్రమాణం ఆపరేట్ అవ్వడం అంటే. ఇదేం చిన్న విషయం కాదు. ప్రమాణం ఎప్పుడైతే ఆపరేషన్లో ఉందో, నువ్వు కామ్గా ఉండాలంతే. అదొక మ్యాజిక్ చేసేస్తుంది మన జీవితాలని, ఎక్కడికో తీసుకుపోతుంది. ఒక దశలో మనం అనుకుంటాం, అరే 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 ఎంతకాలం నిద్రపోయానని అనుకున్నాను, కాని అసలు నాకు నేను నిద్రపోయింది ఎప్పుడు, సదా మేలుకొనే ఉన్నానే అనిపించేస్తుంది. అజ్ఞానంలో ఉన్నాను అనుకున్నాను, కాని నేను అజ్ఞానంలో ఉన్నది ఎప్పుడు, అజ్ఞానాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం నేనై ఉన్నాను. అజ్ఞానాన్ని కూడాను ప్రకాశింపజేసేటువంటి జ్ఞానం నేనై ఉన్నాను. ఈ విధమైనటువంటి అవగాహన మనకు వస్తుంది. కనుక అశరీరం శరీరేషు మరలేరు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరః న శోచతి. కాబట్టి ఆత్మగ్రహణం స్వతః అనన్యత్వ ప్రదర్శనార్థం, శంకరాచార్య స్వామి అనన్యత్వ ప్రదర్శనార్థం. అన్యత్వ అనన్యత్వ. అన్యత్వ అంటే వేరుగా ఉండేది, అనన్యత్వ అంటే వేరు కానిది, అభేదం. అనన్యత్వ ప్రదర్శనార్థం ఆత్మగ్రహణం స్వతః. కాబట్టి ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమిటో తెలుసా? అనన్యత్వ ప్రదర్శనార్థం అంటే కేవలం అభేద దర్శనం, అఖండ దర్శనం, అఖండ ఆత్మానుభూతి. ఆత్మానుభవం కాదు, ఆత్మానుభూతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.